లక్ష్మి మూడు జోడలతో వచ్చి హాల్లో భగవాన్ శోభ ప్రక్కన పడుకుంది. దాన్ని చూచి భగవాన్ అన్నారు, ఇన్నాళ్ళు లక్ష్మి స్వామిని వదిలిపోవాలని సాయంత్రం ఏడుస్తూనే ఇంటికి పోయాడు. ఈవేళ తన సొంత ఇంటికి వచ్చి చివరికి చేరుకున్న సంతోషంతో పడుకుంది. అంటే మన సొంత ఇల్లు కూడా ఆత్మే. ఆ సొంత ఇంటికి వెళ్ళే వరకు ఎన్ని శరీరాలు మారాలో, ఎన్ని కొంపలు మారాలి, ఈ శరీరాలు మారాలి, కొంపలు మారాలి, లోకాలు మారాలి. అందుకే వివేకానంద స్వామినుడు మనస ఇలా ఇతర దేశాలను బడి ఎంతకాలం ఇలా తిరుగుతాను, స్వగ్రహం నీ స్వగ్రహం నాకు పొమ్మి. స్వగ్రహం ఎవరు? మన మనసుకు స్వగ్రహం ఎవరు? సొంత ఇల్లు ఎవరు? అంటే మనిషి యొక్క స్వరూపం, ప్రపంచం యొక్క స్వరూపం ఆత్మ. ఇన్నాళ్ళు లక్ష్మీ స్వామిని వదిలిపోతే అన్ని సాయంత్రాలు ఏడుస్తూనే ఇంటికి పోయేది. ఇవాళ తన సొంత ఇంటికి వచ్చి చివరికి చేరుకున్న సంతోషంతో పడుకుండి తన సంసారం వస్తాను, నేను నా బిడ్డలు నీకు శరణాగతి, ఇంకా నీదే భారం అని పడుకుండి చూచారా అన్నారు. మనకు మనుషులు, బళ్ళు చదువుకున్నాం, కాలేజీలో చదువుకున్నాం, పుస్తకాలు చదువుకున్నాం, చిలక పలుకులు పరుగుతున్నాం, కానీ శరణాగతి చేయలేదు. లక్ష్మి ఆదే మన మనుషులే, కానీ ఆవిడ భారం వేయగలిగింది భగవాన్ మీద. మనం భారం వేయలేకపోతున్నాం, బహుశా మనం తెలియచేట్లు మన మనసు అడ్డొస్తుంది, మనకు అహంకారం అడ్డొస్తాం, మనకు తెలియచేట్లు అది భారం వేయగలిగింది. భారం వేసిన వల్ల శరణాగతి పొందింది. నేను నా బిడ్డలు నీకు శరణాగతి, ఇంకా నీదే భారం పడుకుని చూచారన్నారు. పూర్వజన్మంలో తన భారం అంతా ఈశ్వరుని పెట్టడానికి ఎంత కష్టపడింది లక్ష్మి. మీరందరూ భగవాన్ మార్గంలో ఉన్నారు, భగవాన్ మార్గంలోకి మీరందరూ వచ్చారు, భగవాన్ పాత్రలోకి వచ్చారు. ఏమో పూర్వజన్మలో మీరు చేసిన కృషి ఏమిటో మీకేం తెలుసు? మంచి కృషి చేశారు, చేసింది మర్చిపోయారు. లేకపోతే మీరు ఏమి మంచి కృషి చేయాలంటే భగవాన్ మార్గంలోకి మీరు అందరూ అలా మీరు చేసిన పని మర్చిపోయారు, అది వాసన రూపంలో మిమ్మల్ని ఎక్కడ తీసుకొస్తారు. మీరు పూర్వకంగా చేసి ఉండకపోతే మీరు భగవాన్ మార్గంలోకి రారు, మీ వాసన మిమ్మల్ని ఎక్కడ తీసుకోరు. అన్నీ బాగానే ఉన్నాయి, ఆత్మతృప్తే నాకు ఇంకా కావాలి, ఆత్మ దర్శనం ఇలా ప్రసాదించిన స్వామి అని ఎవరో ఒక స్వామిని అడిగారు భగవాన్. భగవాన్ సోఫా నుంచి లేచి నుంచుని ఆయన చేతులను పట్టుకున్నారు. ఇట్లా ఇద్దరు నిశ్చలంగా నుంచున్నారు చాలా సేపు. చివరికి ఆ స్వామి తృప్తి అయింది, దండవేస్తుంది అంటే వెళ్ళిపోయారు. ఈ విధంగా స్పర్శతో, మాటతో, మౌనంతో, ఓ చూపుతో, చూపు కూడా లేకుండా అందరికీ దీక్ష ఇచ్చారు భగవాన్. మీ మనసు పూర్తిగా అణిగినప్పుడు తెలుస్తుంది ఈ మాటల్లో తెలియదు. మనకు గర్వాలు రావడం కారణం ఏంటంటే డొమెస్టిక్ లైఫ్, కుటుంబ జీవితంలో మనకు గర్వాలు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఇలా కుటుంబ జీవితాన్ని అహంకారంతో కొలుచుకుంటారు ప్రతి వాళ్ళు. దాని నుంచి లోపల నుంచి పొగరు పుట్టాను పుడతాను, అహంకారం పుడతాను. ఒక ఇంగ్లీష్ కవి చెప్పాడు, బంధువుని భగవంతుడు ఇస్తాడు, స్నేహితుని మనం ఎన్నుకోవాలి. ఉన్నాండ్రది గారు మనం కృష్ణ అడిగారు, కానీ నేనేమని అంటున్నారు భగవాను ఏమిటి? మా బద్రిరాజు బద్రిరాజు అనేవారు ఇదేంటి నీ నేనేమని కృష్ణ ఏంటాను. ఇప్పుడు రామ అనుకుంటే బాగుంటుంది, కృష్ణ అనుకుంటే బాగుంటుంది. ఇక్కడ ప్రార్థన చేయండి, భయం చేయండి అంటే మీకు ఎంత బాగుంటుంది. దీని పని చెప్పక్కడు, దీన్ని పని చెప్పేసి ప్రస్తుతం మనకు తంటాం. మీరు ఒకటి ఆలోచించాలి, నేను ఎవరిని అనే ప్రశ్న. నేను నేనే మనం అందరం అంటున్నాం, మీలో సందేహం ఉందా? సందేహం లేదు. మీరనే నేనే ఆ నేను ప్రశ్నించండి, ఆ నేను ఎవడని భగవాన్ అడిగింది. ఈ నేను అంటున్నాను కదా, ఈ నేను ఎవరినో ప్రశ్నించుకోమంటాను. నేనని ఎవరంటున్నారు? మనస్సు అంటాం, శరీరం అంటారు. శరీరం ఏం అంటాను అది నేనని. ఇంకా శరీరం నేనంటే శవం కూడా అన్నాం. నేనని ఎవరంటున్నారు? లోపల మనస్సు అంటాం. మన మనసు శివ అన్న మనస్సు అంటాను, రామ అన్న మనస్సు అంటాను, ఏమండి కృష్ణ అన్న మనస్సు అంటాను. మీరు గ్రహించవలసింది ఏంటి? లోపల ఆనందాన్ని మన అందుబాటులో రాకుండా, మన సుఖాన్ని మనకు అందుబాటులో రాకుండా, మన స్వరూపాన్ని మనం తెలియకుండా చేసేది ఎవరి మన ఈ కిటికీ? మీకు బాగా అర్థం అవ్వాలి. ఇది మీకు అర్థమైతే ఈ లోకంలో ఉండదు, ఈ దేశంలో ఉండదు, ఇక్కడే క్యాస్ట్ బేరం మోక్షం. ఈ కిటికీ మీకు బాగా అర్థం అవ్వాలి. ఇప్పుడు మన లోపల ఉన్న సుఖాన్ని మన అందుబాటులోకి రాకుండా, మన లోపల ఉన్న శాంతిని, మన లోపల ఉన్న ఆనందం, మనం ఎవరైతే ఉన్నామో మన స్వరూపం మనకు తెలియకుండా ఎవరు అడ్డొస్తున్నారు? ఈ శరీరం అడ్డు రావటం లేదు, ఎవరు అడ్డొస్తున్నారండి? ఈ మన మనస్సే అడ్డు. మనం ఏం చేస్తున్నాం? ఈ అడ్డు వచ్చి మనసుతో శివ అంటున్నాం, రామ అంటున్నాం, కృష్ణ. ఈ మనసు ఏం చేస్తుంది? పోనీ శివ అనమంటే అందాం, రామ అనమంటే అందాం, కృష్ణ అనమంటే అందాం, మన గొడవతో వీళ్ళు రావటం లేదా, ఎవరి పేర్లు అంటున్నారో అందాం అంటాం. రిపీటెడ్ ఎవరి పేరు? మీరు కృష్ణ అని మీరు అంటున్నారు, కృష్ణ అని మనసు అంటుంది, అనమంటే అంటుంది, రామ అని అనమంటే అంటుంది, శివ అని అనమంటే అంటుంది. మరి ఆ కృష్ణుడు ఎవరు? ఆ రాముడు ఎవరు? ఆ శివుడు ఎవరు? ఆ కృష్ణుడు అంటే శరీరం కాదు, ఆ రాముడు అంటే శరీరమా కాదు, ఆ శివుడు అంటే శరీరమా కాదు, లేదా మనస్స కాదు, వాళ్ళు ఆత్మస్వరూపం. ఆత్మ ఎక్కడ మనస్వరూపం కాదు. ఇప్పుడు నామం చేస్తున్నారు, నామం చేసి కూడా ఎవరు? నామం ఎవరు చేస్తున్నారు? మనస్సు చేస్తుంది. ఎవరు నామం చేస్తుంది? దేవుడు నామం చేస్తుంది. రాముడు నామో, కృష్ణుడి నామో, శివుడి నామో చేస్తాం. మీరు ఇదే బాగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎవరు? వాళ్ళు దేహాల, మనలాగ దేహం ఉంది, వాళ్ళు కూడా దేహం. రామ అంటే రాముడి దేహం మీరు స్మరించింది. రాముడు ఎవరు? ఆత్మ ఎక్కడంది? మీ లోపల. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుడి మీరు ఈ నేను ఎవడంటే ఈ మనస్సుని మీరు ప్రశ్న వేస్తున్నారు. ఇక్కడ దానికి ఏమో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఏం చేద్దాం? రామ అనమంటే అంటుంది, భజన చేయమంటే చేస్తుంది, దాని సంతర్పణ చేయమంటే చేస్తుంది, లక్షలు నోములు వేయమంటే వస్తుంది, కానీ దానాలు చేయమంటే చేస్తుంది, కానీ దాని జోలికి రావద్దంట. ఏం చేత దాని జోలికి ఎప్పుడు రావద్దు అంటుంది? అది మనం అనుకుంటున్నాం కాబట్టి దాని జోలికి రావద్దంట. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారు? నువ్వెవరు అనుకుంటున్నావు, మనసు అనుకున్నావు, దాని అస్తిత్వాన్ని ప్రశ్నించమంటున్నారు. ఇక్కడ నేనేమన్నా ప్రశ్నించారు. అందుకే నేనే ఎవరంటున్నారు? మనసు అంటాను. ఈ మనస్సు అణిగే వరకు ఈ నేనేమన్నా ప్రశ్న అలా వేస్తూ ఉండమన్నారు. నేనేంటి కంగారు పడకుండా మనస్సే అంటాను నేనండి, శరీరం కాదు. ఆత్మ నేనడదు, ఆత్మకి ద్వైత్యం లేదు. ఆత్మ నేనడదు, శరీరం నేనడదు. ఎవరంటున్నారో నేనని మన మనస్సు అంటారు. ఈ మధ్య మనస్సు కుదిరి లేదండి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనస్సు చేస్తారు. వాడు ఎవరన్నా తెలుసుకోమన్నారు. వాడు ఎవడో మీకు తెలియనంతకాలం, వాడు మూలం ఏమిటో మీకు తెలియనంతకాలం లోపల ఉన్న అజ్ఞానం చెడ్డ. దీనికి భగవాన్ ఏమన్నారంటే, ఈ మనస్సు ఎవరో ప్రశ్నించకుండా, మనస్సు యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించకుండా, మనస్సు యొక్క ఉనికిని ప్రశ్నించకుండా, మనస్సుతో ఏదో రూపాన్ని సృష్టించుకుని మీరు ఏదో చేస్తూ ఉంటే దొంగవాడికి పోలీసు వేషం, దొంగవాడికే పోలీసు వేషం వేసి ఆ వస్తువుని వెతకటం అనేది ఎటు ఉండదు. మన మనస్సును అడగటం కూడా అటు ఉండదు. ఈ మనస్సు ఏం చేస్తుంది? నేను అందంగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను సన్నంగా ఉన్నాను, నాకు ధనం ఉంది, నాకు అధికారం ఉంది అని ఎన్ని ఆటలతో కలుస్తాం. వాడితో కలవటంలో ఏమవుతుంది? దీనికి ఏవో చిక్కబడిపోతాం. ఈ మనసు చిక్కబడిపోతాం. చిక్కబడిపోవటంలో ఏమిటి? దానికి చిక్కబడిపోయి కొద్ది ప్రమాదం ఏంటి? అహంకారం పెరుగుతుంది. ఈ శరీరాన్ని నేను అని అంటాను లేదు మనం. ఎవరి శరీరంతో కలిసి ఉంటాను. ఈ శరీరం నుండి కలుస్తాను కాబట్టి చచ్చిపోయేవాడు భయమేస్తాను. ఇంటిది శరీరం నేను అనుకుంటున్నాను. హూజ్ బాడీ ఇస్ దిస్? ఎవరిది శరీరం? మీ అహంకారం ఉందా? మీ ఆత్మది శరీరం? నా అహంకారానికి ఈ శరీరం, నాలో ఆత్మకి శరీరం అక్కడ. ఇంకా నాలో ఆత్మకి శరీరం అక్కర్లేదని మీరు ఎలా చెప్పగలరు? నా నిద్దట్లో ఉండగా మీ శరీరం కూడా మీకు ఎవరికైనా ఉందా? మెలకు వచ్చాక శరీరం కూడా వస్తాను. అంటే ఏంటి, నిద్దట్లో అహంకారం అనుకుంటుంది, మెలకు రాగానే అహంకారం లెగుస్తుంది, అప్పుడు ఈ శరీరం నాదనిపిస్తుంది. మీ శరీరం లేకుండా, తలంపులు లేకుండా, లోకం లేకుండా మీరు నిద్దట్లో ఉన్నారు లేదా? ఈ నేనది మొదటి తలంపు. ఆ మొదటి తలంపుకి లోపల నా ఆత్మకి లోపల డైరెక్ట్ కనెక్షన్. నేను వెంటాడుతూ ఆ నేను పట్టిన మొదటి తలంపుని పట్టుకుని వెళ్తే ఆత్మ దగ్గరికి తీసుకెళ్తాను, స్వరూపం దగ్గరికి తీసుకెళ్తాను. అది మన ఉదయంలో నుంచి వస్తుంది. మీరు బాగా ఆలోచించేసి మీరు నేను అంటున్నారు. ఈ నేననే తలంపు మీకు లోపల నుంచి వస్తుందా, బయట నుంచి ఎక్కడి నుంచి వస్తుందా? మీకు లోపల నుంచి వస్తాను నేనే స్ఫురణ. ఈ నేనే స్ఫురణ లోపల నుంచి వస్తాను కాబట్టి ఎక్కడ ఒక ప్లేస్ ఉంటాను. ఆ ప్లేస్ ఏంటంటే మీకు తెలిస్తే అజ్ఞానం పడిపోతుంది. ఈ అహంకారానికి మేత ఏంటంటే తలంపులే మేత. ఈ శరీరానికి ఏమో తిండి మేత, అన్నం మేత శరీరానికి, అహంకారానికి తలంపులు మేత. రాగద్వేషాలు తగ్గించుకోమని భగవంతుడికి ఇప్పటి ఇంటికి చెప్పి, రాగద్వేషాలు పెరిగి కొద్ది అహంకారం చిక్కబడుతుంది, రాగద్వేషాలు తగ్గి కొద్ది అహంకారం పలుకుతుంది. భగవాన్ నేనేమన్నా కూడా చెప్పారు, ఎదటివాడు ఎంత దుర్మార్గుడైనప్పటికీ, ఎదటివాడు ఎంత చెడ్డవాడైనప్పటికీ వాడి మీద ద్వేషం పెట్టుకోవద్దాను. కారణం ఏంటి? వాడి మీద ద్వేషం పెట్టుకుంటే మీకే నష్టం. మీకే నష్టం అంటే మీ మనసు బహిర్ముఖం అయిపోతుంది. మోక్షం మనలోనే ఉంది. అహంకారం మూతం తొలగించడం మనం చేయాల్సిన పని. అందుకంటే ఏం చేయాలి? కొంతమంది ఇలా అంటూ ఉంటారు, నాకేదో వెలికి కనిపించిందండి, రూపాలు కనిపించింది, నాకు అది కనిపించింది. నిజం కనిపించిన మాట నిజం కానీ చూసేవాడు ఎవడని? మీరు ఏది చూస్తున్నారని కాదు, చూసేవాడు ఎవడు? చూసేవాడు ఎవడు లేకుండానే కనపడుతున్నాయి మీకు అసలు. ఏమండి, చూసేవాడు మనలో వాడు ఒక నుండి ఏదైనా కనపడతాను, చూసేవాడు లేకుండా ఎవడో కనపడదు, ఏం కనపడదు, ఏం కనపడదు. అంటే ఇదంత ద్వైత దృష్టి. ఏమండి, ధ్యానం అనేది చాలా గొప్ప స్థితి అంటే మనం అనుకునేది. జనరల్ ధ్యానం చేసేటప్పుడు మూడు ఉండాలి. ధ్యానం చేసే మీరు ఉండాలి, ఏమండి, ధ్యానం చేసే దేవుడు ఉండాలి. ఈ ధ్యానం చేయటం అనే పని మూడు ఉండాలి. ఎన్ని ఉండాలండి? మూడు ఉండాలి. ధ్యానం చేయడానికి మీరు ఉండాలి. అని మీ మనస్సు ధ్యానం ఎవరు చేస్తారు? మీ మనస్సు చేస్తారు. ఎవరిని ధ్యానం చేస్తారు? రామున్నో కృష్ణున్నో శివున్నో ఎవరో ఒకరిని మీరు ధ్యానం చేస్తారు. ధ్యానం చేయటం అనేది ఒక పని. ఎన్నైనా అసలు ఈ మనస్సును జయించిన ఎలా మనం ఆలోచిస్తాను? ఈ మనసు ఎప్పుడు మూడు సృష్టించింది. అసలు ఉన్నది ఒకటే, మూడింటికైనా మార్చేసింది మనస్సే. ఉన్నది ఒకటి. ధ్యానం చేస్తున్నారు కదా మీరు అందరూ, ధ్యానం ఎవరు చేస్తున్నారు? జపం చేస్తున్నారు. జపం చేసేవాడు ఎవరు? అంటే ఈ ప్రశ్నలు వేసుకోవడం వల్ల మీ మనసు లోపల దిగుతుంది. మన మనసు ఏంటంటే, బయటకు వెళ్ళమంటే అమెరికా వెళ్ళి వచ్చేస్తుంటారు, లోపలికి వెళ్ళమంటే ఒక అంగుళం కూడా దిగదు. మీరు 100 ఏళ్ళు బతకండి, ఈ 100 ఏళ్ళలో ఒక అంగుళం లోపల పంపించడానికి ప్రయత్నించండి. మీ మనసు మీరు 100 సంవత్సరాలు జీవించండి, ఈ మధ్యలో వెళ్ళిపోవద్దు. మీరు ధ్యానం చేయండి, పూజ చేయండి, మీకు ఏది ఇష్టమైతే అది చేయండి. కానీ మీ మనసు ఒక అంగుళం లోపలికి పంపండి. మన మనస్సు కూడా కలిపితే మనకున్న వాసనలు, మనకున్న తలంపులు, మనకున్న కాంక్షల గడ్డ, మనసు కింద గడ్డ కట్టిపోయిందని అసలు లేదు. నిజంగా మనసు లేదు, ఊరికి అలా గడ్డ కట్టింది. కొంతమంది నవ్వు చాలా స్వీట్గా ఉంటుంది, కొంతమంది నవ్వుతే అంటే లోపల నుంచి విషం బయటకు వస్తాం. కొంతమంది మన అంక చూస్తే మన హృదయంలో ఉన్న రాళ్ళు బయటకు పోతాయి. కొంతమంది మన అంక చూస్తే వీళ్ళు మనల్ని శపిస్తున్నారా, మనల్ని తీసుకెళ్లి అగ్నిలో పడేస్తారని. ఈ చూపులో తేడా ఉంది, మాటలో తేడా ఉంది, నవ్వులో తేడా ఉంది, తలంపులో తేడా. మనిషి యొక్క జీవితం యొక్క సారం తగ్గుతుంది. మీకున్న సంతోషాలు ఏమిటో, మీకున్న దుఃఖాలు ఏంటో, ఎక్కడున్నాయి? మీ చేతుల్లో ఉన్నాయి, మీ కాళ్ళు ఉన్నాయి, మీ హృదయంలో ఉన్నాయి. అంటే మానవ జాతి చరిత్ర అంతా అక్కడ హృదయంలో ఉన్నాయి. ఏమండి, మీ రహస్యాలు మీ హృదయంలో ఉన్నాయి, లేకపోతే మీ ఇంట్లో ఉన్నాయి? మీకు చాలా 10 అంతస్తులు మేడ ఉందనుకోండి, అయితే మీ రహస్యాలు మీ మేడలో పెట్టుకుంటారో మీ హృదయంలో పెట్టుకుంటారు? ఇక్కడే కాదు, ప్రపంచం యొక్క మానవ జాతి యొక్క సారం అంతా కూడా మీ హృదయంలో. ఏమండి, చేతిలో ఉన్నాయని ఎందుకు చెప్పకూడదు? కాళ్ళలో ఉన్నాయి ఎందుకు చెప్పకూడదు? హృదయమే చెబుతున్నారంటే శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి కదా, హృదయం ఎందుకు నేను చెబుతున్నారంటే, మనకొచ్చే కోరికలన్నీ, మనకొచ్చే తలంపులన్నీ కూడా హృదయంలో ఉంచవచ్చు. గత జన్మల యొక్క అనుభవాలు, ఈ లోకాల యొక్క అనుభవాలు, ఈ జన్మే కాదు పూర్వజన్మల యొక్క సర్వస్వం, మొత్తం సమస్య యొక్క సృష్టి యొక్క, మానవ జాతి సృష్టి యొక్క రహస్యం అంతా కూడా హృదయం. మీకు ఏదైనా కోరికలు వస్తే మీ ఇంట్లోంచి కోరికలు వస్తున్నాయా? ఏమండి, లేకపోతే మీ హృదయంలో నుంచి కోరికలు వస్తాయి? మీరు చెప్పండి. మీ కష్టకాలం ఉంటే మీ ఇంట్లో దాచుకుంటున్నారా, లేకపోతే మీ హృదయంలో దాచుకుంటున్నారు? జీవిత సారం ఎక్కడ ఉంది? జీవిత సారం డబ్బులో ఉందా? డబ్బులో లేదు. చదువులో ఉందా? చదువులో లేదు. ప్రపంచంలో ఉందా? ప్రపంచంలో లేదు.
శరీరంలో ఉందా? శరీరం లేదు. ఎక్కడ ఉంది జీవిత సారం?
హృదయంలో. ఎన్నపెట్లో డబ్బు పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఎన్నపెట్లో డబ్బు ఎలా తీసుకుంటూ ఉంటారు? అదే విధంగా మన తలంపులు, మన ఊహలు, మన ఆలోచనలు అన్నీ లోపల ఎన్నపెట్టుకుని ఉందన్నమాట. ఇందులోంచి ఒక్కో తలంపు ఒక్కో ఆలోచన వస్తూ ఉంటుంది బయట. మనకి తెలియని ఉండే ఉన్నాయి. అసలు ఫలానా తలంపు మనలో ఉన్నదన్న సంగతి తెలియని కూడా మన హృదయంలో సారవం. భగవంతుడు ఏం చెప్పండి? వాసుదేవ స్వామి గీతలో అది అంతా నువ్వు భరించలేవు. గడ్డిమేడి ఎంత పెద్దదైనా ఒక అగ్గిపులకు లోకు అది, గడ్డిమేడి ఎంత పెద్దదైనా ఒక అగ్గిపుల లోకు అంటించేసి అంటిపోతుంది. ఇక్కడ ఉన్న కర్మ చూస్తే, ఇక్కడ పోగు చేసుకున్న వాసనలు చూస్తే, ఆ కొండలు అంటున్నాయి, పర్వతాలు ఉన్నాయి, పెద్ద పెద్ద గడ్డిమెట్లు ఉంటున్నాయి, వాటిని లెక్క కట్టి ఒక్కోటి ఒక్కొక్కటి నువ్వు బయటకు తీసుకురావు. జ్ఞానం అనే రవ్వ, జ్ఞానం అనే అగ్గిని, జ్ఞానం అగ్గిపుల ఈ మొత్తం అంతా భస్మ ఊరుకుంటున్నాయి. ఒక్కోటి ఒక్కోటి మీరు తీసుకోవడం నీ వల్ల. మనం చేసిన పనులన్నీ మర్చిపోయాం, మనం చూసిన సంఘటనలన్నీ మర్చిపోయాం, పెద్ద విషయాలన్నీ మర్చిపోయాం, కానీ తలంపుల రూపంలో మన హృదయంలో దాగి ఉన్నాయి. జ్ఞానం అగ్గిపుల ఈ మొత్తం అంతా భస్మ ఊరుకుంటున్నాయి. మన హృదయంలో ఎటువంటి తలంపులు ఉన్నాయి? ఇంటి నుంచి లోపల కూడా తెలియపోతున్న ఫలాన తలంపులు. ఈ భూమి ఉంది, భూమి లోపల విత్తనాలు ఉంటాయి. ఏ విత్తనాలు ఉన్నా మనకు తెలియదు, మొక్క మొలిచి వరకు మనకు తెలియదు. లోపల ఉన్న వాసన మనకి తలంపు రూపంలో వచ్చినప్పుడు ఈ వాసన ఉందని మనకు తెలుస్తుంది. కానీ అసలు ఫలానా తలంపు రాకపోతే అది కూడా తెలియదు, వాసన ఉన్నట్టు కూడా తెలియదు. అంటే భగవాన్ ఏం చెప్పారు? ఎన్ని తలంపులైనా రాని, ఎన్ని వాసనలు రాని, ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి, నీకు తెలియాలి కదా బయటకు పోవాలంటే. స్వామి ధ్యానం చేయడానికి కూర్చుంటున్నామండి, పూజ చేయడానికి కూర్చుంటున్నామండి, ఎక్కడ లేని గొడవలు మీదకి వచ్చేస్తున్నాయి అని వారు భగవాన్. నిజమే ఉన్నాయి కాబట్టి వస్తున్నాయి రాని అని. లోపల ఉన్న విత్తనం మొక్క రూపంలో బయటకు వస్తే అప్పుడు వేరుతో సహా బయటకు తీసేయచ్చు. విత్తనం ఉండే నీకే తెలియనప్పుడు ఎలా తీయగలం? నేను జీవితంలో ఎప్పుడైనా కష్టం పడ్డే వాడికి కష్టం గురించి చెప్పుకుంటే వాడికి ఏమైనా అర్థమవుతుంది? కానీ అసలు కష్టం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకి మనం కష్టం చెప్పుకుంటే ఏం తెలుస్తుంది? అసలు మన కష్టం అర్థం చేసుకోవడానికి వాడు ఎంత కష్టపడి ఉండాలి జీవితంలో? కొంత ఎంతో కొంత అక్కడ కష్టపడి ఉంటే మనం కష్టం చెప్తే వాడికి అర్థం అవుతుంది. వాడు అసలు కష్టం ఎలా ఉందో తెలియదు, మన కష్టం ఆ దగ్గర చెప్పుకోవడం ఏంటంటే ఆడికి చెప్పినా సరే స్తంభానికి చెప్పినా ఒకటి. వెళ్ళి పిల్లలు చదువుకుంటుంటారు, వాళ్ళే తహసీల్దారులు అవుతారు, వాళ్ళే కలెక్టర్లు అవుతారు, వాళ్ళు ఇంజనీర్లు అవుతారు. ఆ పాఠాలు అక్కడ గోడలు కూడా ఎంత ఉంటాయి పాపం, ఏం తెలియదు. గోడలు గోడలాగా కానీ పాఠాలు గోడలు అయినా గోడలు ఉంటాయి. కానీ బళ్ళు చదువుకుని పిల్లలు తహసీల్దారులు అవుతారు, కలెక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. ఈ మాస్టర్ చెప్పి పాట గోడ ఎంత ఉంటుంది, కానీ గోడ గోడలాగా ఉంటుంది. తహసీల్దారు అవుతుంది, ఇంజనీర్ అవుతుంది. ఇది లోపల నుంచి తప్పనేది. మిమ్మల్ని ఏ కర్మ తీసుకొచ్చింది అని ఇక్కడికి? ఎవరైనా బలవంతాన్ని పంపితే మీరు ఎక్కడికి వస్తున్నారా? లేదా ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఇక్కడికి? కానీ ఏ సుకృతి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది? డాక్టర్ గారు ఎక్కడో 15 నుంచి కాపురంతో సహా వచ్చేసారు, కాపురంతో సహా జిన్నులు వచ్చారనుకోండి, ఎవరు తీసుకొచ్చారండి? చాలా మంది తెలియని వాళ్ళు అనుకుంటున్నారు వెంకటరామరావు గారి గురించి వచ్చేసారు. వెంకటరామరావు గారి గురించి అంటే ఈ శరీరం చెప్పిందా, ఈ అహంకారం చెప్పిందా, ఈ మనస్సు వల్ల ఈ శరీరం వల్ల వచ్చేసారు. అది అబద్ధం. ఈ శరీరం వల్ల ఈ అహంకారం వల్ల వచ్చేసారు. ఈశ్వరుడు యొక్క ప్రమాదం. నా వల్ల ఆయన రావటం ఏంటంటే ఈశ్వరుడు తీసుకొచ్చారు. కొంతమంది చూపులో కూడా చాలా దయ ఉంటుంది, వాళ్ళు చూస్తే మన కష్టం ఉంటారు కదా. ఒకవేళ చూస్తే ఆ చూపు మన జన్మ జన్మలు తరుముకు వస్తాయి, వేగించేస్తుంది పట్టు. కొంతమంది మనుషులు మనంతా చూస్తే ఆ చూపు మన ఇంటికి వెళ్ళిన సరే కాల్ చేస్తుంది పట్టు. ఇంటికి చూస్తున్న దయలో తేడా ఉంది, చూపులో తేడా ఉంది, కరుణలో తేడా ఉంది, మాటలో తేడా ఉంది. మాట ఎక్కడి నుంచి వస్తాను? హృదయం నుంచి వస్తాను. చూపు ఎక్కడి నుంచి వస్తాను? హృదయం నుంచి వస్తాను. దయ ఎక్కడి నుంచి వస్తాను? హృదయం నుంచి వస్తాను. అదేంటి మీ హృదయం ప్రభు? మీ చుట్టూ ఉండడానికి నోచుకుని భక్తులందరూ ప్రతి నిమిషం సాన్నిధ్యం మన అమృతాన్ని రుచి చూస్తూ ఉంటారు. ఎంతో దూరంలో ఉన్నా ఈ దాసుడు జ్ఞప్తిలో ఉంటాడా? భాగ్యం అంటే వీరిది. నన్ను కూడా మీ మనసులో యోమలో ఉంచుకుని సదా రక్షించాలని ప్రార్థిస్తున్నాను ఒక అతను అన్నాడు. ఆ ప్రార్థన భగవాన్ అన్నారు, మీ ప్రార్థన సరే. ఇతను అక్కడ ఉన్నాడు, అతను రక్షించాలి అనే తలంపు అనేది ఉంటే అతని జ్ఞాని ఎట్లా అవుతాడు? మనస్సు లేనివాడు దేని కానీ ఎట్లా మనసులో ఉంచుకోగలరు? మన మనసును పరిశుద్ధంగా ఉంచుకుంటే మీకు జరగవలసిన కార్యక్రమం అంతా సవిజావంగా జరిగిపోతుంది. మీరు మనసును శుద్ధంగా ఉంచుకుంటే మీకు సాధన జరిగిపోతుంది, మీకు ఏ లోటు రాదు. ఎవరి వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అనుకుంటున్నారేమో అని మీకు భయం పడుతుంది అనుకోండి, మాట వస్తుంది. ఏదైనా అనుకుంటే మీకు ఏదైనా కంగారు పడుతుంది అనుకోండి, అనుకోండి, మాట వస్తుంది. వాళ్ళు ఏదైనా మీ గురించి ఏదైనా అనుకుంటారంటే మీ ప్రారంభాన్ని వాళ్ళు పంచుకుంటారు, మీకు మీకు తగ్గిపోతుంది, మీరు రుణాలు పంచుకుంటారు. ఎవరి వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తున్నారు అనుకోండి, మీరు అనుభవించవలసిన ప్రారంభాన్ని వాళ్ళు పంచుకుంటున్నారు, మీకు తగ్గిపోవటం మంచిదే కదా మీ పాపం. అంటే మీ గురించి మీకు అవగాహన లేకుండా, మీ గురించి మీకు ఒక అభిప్రాయం లేకుండా, మీ గురించి ఎవరి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవరి వాళ్ళ భావాలకు కనుక మీరు గౌరవిస్తా అంటే, ఎవరి వాళ్ళు ఏం తెలుస్తున్నారు మీ గురించి అని మీరు అనుకుంటా అంటే మీ మీద మీకు ఆత్మవిశ్వాసం లేనట్ట. మీ మీద మీకే విశ్వాసం లేనప్పుడు దేవుడి మీద మీకు విశ్వాసం ఎలా కలుగుతుంది? మీ మీద మీకే విశ్వాసం లేనప్పుడు దేవుడి మీద మీకు విశ్వాసం ఎలా కలుగుతుంది? అందరూ అనుకుంటారు జ్ఞానిని సేవించుకుని వారి చుట్టూరు ఉన్న భక్తులకు ఏదో ప్రత్యేకమైన అనుగ్రహం లభిస్తుందని. అట్లాంటి ప్రత్యేకత ఉంటే ఆ గురువు జ్ఞాని ఎట్లా అవుతాడు? లోకంలో ఎక్కడ ఎంత దూరాన్ని ఉంటేనే ఎవడు గురువుకి తాను సంపూర్ణంగా అర్పించుకుంటాడు, ఎవడు సమస్తము గురువే అని తానేమీ కాదని అహంకారాన్ని వర్జిస్తాడు, బహుమతి ఇచ్చేవాడు ఈశ్వరుడు. మీరు మీ గురువును చక్కగా ప్రేమిస్తే, మీ గురువు మీద మీరు కనుక విశ్వాసం ఉంటే బహుమతి మీ గురువు ఇవ్వడు, ఈశ్వరుడు ఇస్తాడు. ఆ గురువు ఎవరు? గురువు ఎవడు? ఈశ్వరుడు కంటే వేరుగా ఉన్నాడు గురువు. మీరు ఇంకొక అనుమానం రావచ్చు మధ్య మధ్యలో, కానీ కానీ చెప్పి మీరు ఆత్మ అంటారో కానీ చెప్పి ఈశ్వరుడు అంటారు ఏంటి, ఇద్దరు రెండింటికి తేడా? ఉన్నది ఒకటి ఆత్మ, ఆత్మనే భగవంతుని అంటాం. భగవంతుడి వల్ల అలా జరిగిందండి, వాళ్ళకి అటువంటి బాధ వచ్చిందండి, లేకపోతే అటువంటి పుణ్యం వచ్చింది, అటువంటి సుఖం వచ్చిందండి, భగవంతుడు ఇలా చేశాడండి అంటామా? మామూలు మాట వస్తాయి. ఇక్కడ ఆత్మ అంటే ఏంటి, భగవంతుడు ఏంటి? ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఒక విషయం, ప్రపంచ దృష్టితో చెప్పినప్పుడు ఆత్మనే భగవంతుడు అంటాం. ప్రపంచ దృష్టితో ఏదైనా కష్టసుఖాలు చెప్పుకునేటప్పుడు ఈ ప్రపంచానికి సంబంధించిన పరిపాలన చెప్పినప్పుడు ఈశ్వర సంకల్పాన్ని బట్టి అలా జరిగిందండి, భగవంతుడి యొక్క సంకల్పాన్ని బట్టి అలా జరిగిందండి అంటున్నాం. అంటే ప్రాపంచిక దృష్టితో మనం ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు, ప్రాపంచ సంఘటన మనం జ్ఞప్తి తెచ్చేటప్పుడు ఈ ఆత్మనే భగవంతుడు అంటున్నాడు. లోకం దృష్టి లేనప్పుడు భగవంతుడి దృష్టి లేదు ఆత్మ, మీకు అర్థమవుతాను ఇప్పుడు. అని ఆత్మ భగవంతుడు వేరు కాదు, భగవంతుడికే కనుక మీరు నిజమైన శరణాగతి పొందగలిగితే ప్రార్థన అక్కర్లేదు, భయం అక్కర్లేదు. ఈశ్వరుడే పరిగెత్తుకుని వెళ్ళి సదాతని వెంట ఉంటాడు, ఈశ్వరుడే వెళ్ళి శరణాగతి పొందిన వాడు కూడా ఉంటాడు. పద్మం ప్రక్కన తప్ప నివసిస్తూ ఉంటుంది, ఏ దూరం నుంచి తుమ్మిది వచ్చి మకరం తాగిపోతుంటాడు. కూడా పద్మం దగ్గర ఉంటాయట, కానీ పద్మం విలువ కప్పలకు తెలియదు, కానీ దూరం నుంచి వచ్చిన తుమ్మిది మటుకు మకరం తాగి వెళ్ళిపోతూ ఉంటాయి. యథార్థం చెప్పాలంటే భగవానికి ఎవరి మీద అయితే కోపం వచ్చిందో ఎక్కువ వాడి మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. ఒకసారి కొన్ని జన్మలకు కానీ బయటకు పోయిన రాళ్ళు మీకుంటే ఎవడమైతే కోపడుతున్నారో వాడి మీద అనుగ్రహం చూపిస్తున్నారు. తెలియదు మనం ఏమనుకుంటామంటే మన మీద కోపడుతున్నారు, కోపడుతున్నారు. మీ ఇంట్లో పిల్లల మీద మీరు ఎప్పుడైనా కోపడతారు, ఆ రోడ్డు మీద పోయి పిల్లల మీద ఎందుకు కోపడతారు, వాళ్ళ మీద కోపడతారు, మీ పిల్లలు బాగుపడాలి మీరు కోపడతారు. అదే భగవాన్ కూడా ఎవరి మీద అయితే మీకు ఎక్కువ అనుగ్రహం ఉందో, ఎక్కడ మీద ఎక్కువ కరుణ ఉందో, వాళ్ళు ఎంత నలు నలుసంతేదైనా దోషం కదనా పెద్ద పెద్ద కేకలు చేసుకోండి, తీసేటది ఆ దోషం తీసేది, ఆ దోషం తీ అనుకుని జన్మని జన్మలు తీరించారు. రామకృష్ణ పరమహంస భార్య చేరదు చెప్పింది, పెద్ద పెద్ద వాసన అక్కరాదు, నీకు ప్రత్యేకమైన కూర మీద ఎక్కువ ఇష్టం, ఆ కూర తినాలనే తలంపున నీకు జన్మ వచ్చి తీరుతుంది అని చెప్పింది. ఈ నేను అనేది పోవాలనుకున్నప్పుడు శరీరం మనస్సు శరీరం తేలిగ్గా ఉండాలంటే భగవాన్ ఏం చెప్పారంటే తమో గుణం రజో గుణం అనగాలి. ఇప్పుడు మనకి అబద్ధమేమో నిజం కింద కనిపిస్తాను, నిజం అబద్ధం కింద కనిపిస్తాను, నిజమేమో అబద్ధం కింద కనిపిస్తుంది, అబద్ధం నిజం కింద కనిపిస్తుంది, దీని కారణం రజో గుణం తమో. మీరు ఇంకోటి మనసులో ఉంచుకోండి, ఎంతమంది కూర్చున్నాం, ఇంద్ర బుర్రలో నుంచి అన్ని రకాల ఆలోచనలు వస్తున్నాయి, నా బుర్రలో నుంచి వచ్చి తలంపులు వేరు, డాక్టర్ గారి బుర్రలో నుంచి కొన్ని తలంపులు వస్తున్నాయి, పోస్ట్ మాస్టర్ బుర్రలో నుంచి కొన్ని తలంపులు వస్తున్నాయి, ఇన్ని బుర్రలో నుంచి ఇన్ని తలంపులు వస్తున్నాయి, కానీ అందరం మనుషులే. కారణం ఏంటి? ఇప్పుడు అహంకారం వల్ల వస్తున్నాయని అందరికి ఉంది అహంకారం, అహంకారం అందరికి ఉన్నప్పుడు అందరికి అహంకారం ఒకే తలంపు వస్తుంది కదా, మీకు ఉంది అహంకారం నాకు అహంకారం ఉంది, తలంపులు తేడాకు వస్తున్నాయి, ఆలోచనలు తేడాకు వస్తున్నాయి, ఊహలు తేడాకు వస్తున్నాయి, ఇంకేత కారణం. కారణం ఏంటి? గుణాలు. మీకు సృష్టిలో కల్పించే అన్ని తలంపులు కూడా, సృష్టిలో కల్పించే అన్ని ఆలోచనలు కూడా మనుషులు గుణాలు ఉంచుకుంటారు. గుణం లేకపోతే తలంపు రాదు. రజోగుణం ఉన్నవాడికి రజోగుణ తలంపులు వస్తాయి, తమగుణం వాడికి తమగుణ తలంపులు వస్తాయి, సత్వగుణం ఉన్నవాడికి సత్వగుణ తలంపు వస్తుంది. అంటే మీకు ఎటువంటి తలంపులు వస్తాయి దాన్ని బట్టి మీ గుణం ఎటువంటిదో చెప్పు. గుణాలలోని తలంపులు వస్తున్నాయి అంటే మీకు వచ్చే తలంపులను బట్టి మీ గుణం ఎటువంటిదో చెప్పవచ్చును. మీకు సృష్టిలో కల్పించే ఆలోచనలన్నీ మనుషులు గుణాల్లోంచి వస్తున్నాయి. అంటే గుణాలు మారకుండా తలంపులు మారవు, గుణాలు మారకుండా ఆలోచనలు మారవు, గుణాలు మారకుండా ఊహలు మారవు. ఎవడైతే తన గుణాన్ని తాను మార్చుకోలేడో తన తలంపు కూడా మారదు. సత్వగుణం మీకు ఉందని మీకు గుర్తు ఏంటంటే అసలు ఆ స్వార్థంతో కనుక నేను పోరాడతా అంటే, నా స్వార్థాన్ని బయటకు తీసేయడం కోసం నేను సాధన చేస్తుంటే అది నేను సత్వగుణంలో ఉన్నట్టు. కానీ నా స్వార్థాన్ని పోగొట్టుకోవడం నేను దేవుని ప్రార్థించడం లేదు, నా స్వార్థాన్ని పెంచమని దేవుని ప్రార్థిస్తున్నాను, నా స్వార్థాన్ని అలంకరించమని దేవుని ప్రార్థిస్తున్నాను. రజోగుణం తమోగుణం వాడు భగవంతుడి భక్తురే, రజోగుణం ఉన్నవాడు భగవంతుడి భక్తురే, సత్వగుణం నాడు భగవంతుడి భక్తురే. అయితే రజోగుణం నాడు తమోగుణం నాడు లోకంలో వస్తువులు అడుగుతాడు భగవంతుడు. ఈ సత్వగుణం నాడు లోకంలో వస్తువుని అడగడు, నా స్వార్థాన్ని తొలగించు, నా స్వార్థాన్ని బయటకు తీయి, నిన్ను నన్ను వేరు చేసేది నాలో నా స్వార్థమే కదా, భేదబుద్ధి నాకు ఎందుకు కలుగుతుంది, నువ్వు వేరు నేను వేరు అని భేదబుద్ధి ఎందుకు కలుగుతుంది, నాలో నా స్వార్థమే కారణం. అంటే నీకు నాకు ఏది అడ్డేస్తుంది, నీలో నన్ను కలుపుకోవడానికి ఏది అడ్డేస్తుంది, నా స్వార్థం అడ్డేస్తుంది. అంటే నా స్వార్థాన్ని బయటకు తీయి, నిన్ను నమ్మి వేరు చేసేది నాలో నా స్వార్థమే కదా. మీ హృదయంలోంచి పొంగు వచ్చినప్పుడు, ఆ సాధారణే పొంగు వచ్చినప్పుడు, ఈశ్వరానుగ్రహమే పొంగు వచ్చినప్పుడు, ఈశ్వర కరుణ వచ్చినప్పుడు, ఈశ్వరు యొక్క ప్రేమను ముంచెత్తినప్పుడు ఈ స్వార్థని బయటకు కొట్టుకుపోతుంది. అప్పుడే అదే జ్ఞానం, అదే మోక్షం, అదే సిద్ధి. అసలు దేవుడు ఉన్నాడు, నేను ఉన్నాను, అది దేవుడికి నన్ను ఏది వేరు చేస్తుందనే సమస్య మీకు ఎప్పుడైనా కలిగిందా అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా ఉదయించింది? సాధన అంటే ఏంటి? సాధన అంటే ఏమిటంటే నేను ఆరోగ్యం బాగుపడాలని సాధన, అది నాకు ధనం కావాలన్న సాధన, అది నాకు కీర్తి కావాలన్న సాధన, అది నాకు పదవులు కావాలన్న సాధన, దేనికి సాధన? ఏ మీరు భగవంతు అదని చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు, దేనికోసం మీరు సాధన చేస్తున్నారు? మీ స్వార్థాన్ని కనీసం ముట్టుకోవడానికి కానీ కలుపుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఏ మనిషి అయినా మీ స్వార్థాన్ని ముట్టుకుంటే మీరు ఊరుకుంటారు? మీ స్వార్థాన్ని మీరు ఎప్పుడైనా కలుపుకోవడానికి ప్రయత్నం చేశారా? అది ఒక సత్వగుణం ఉన్నవాడికి సాధ్యం, సత్వగుణం ఉన్నవాడికే సాధ్యం, సత్వగుణం లేని వారికి దారే కనపడదు. భగవాన్ మాట చెప్పారు, చాలా మంది భగవంతుని తెలుసుకోవడానికి కనుక ప్రయత్నం చేసేది భగవంతుని పొందడానికి కాదు, భగవంతుని మింగుదామని చూస్తున్నారు. మన స్వార్థాన్ని కనుక, మన అజ్ఞానాన్ని కనుక భగవంతుని మింగుదామని చూస్తే మనం ఒప్పుకోమంటుంది. ఇంకేత మనం భగవంతుని మింగడానికి చూస్తున్నాం, భగవంతుని మింగుదానికి మనం ప్రయత్నం చేస్తాడు, ఆయన చేతికి మనం ఎలా దొరుకుతాం? ఈ మధ్యన పెద్ద మనిషి నా దగ్గర వచ్చాడు, ఈ పెద్ద మనిషి అటు ఇటు చూశాడు, అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూశాడు, ఎవరు లేకపోయినా ఈశ్వరుడు ఉంటాడు కదా, మనం అనుకుంటే ఒంటరిగా కూర్చున్నాడు ఎవరో చూడాలి మనకుంటాయి, ఈశ్వరుడు చూస్తున్నాడు అది మర్చిపోతుంది. మళ్ళీ మా బొమ్మ అంక చూశాక ఎవరు వస్తున్నారు, మీరు ఎంత మనుషులు ఎంత మనుషులు ఎంత మనుషులు అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు అనుకుంటున్నాం ఎంత వాళ్ళు ఎంత వాళ్ళు ఎంత వాళ్ళు ఇల్లు పుట్టు మొత్తం అందరం కలిసి ఇంతేనట్టు. పూర్వం అనుకున్నాం చాలా పెద్దవాళ్ళని, కానీ ఇప్పుడు అనుకుంటున్నాం మీరు చాలా చిన్న వాళ్ళని. నేను ప్రశాంతంగా చూస్తాను, ఈ ఆశ్రమం కట్టడంలో ఏదో చిన్న చిన్న అభిప్రాయాలు వచ్చినాయంట కదా మీకు, ఇంత చిన్న చిన్న వాళ్ళు కాబట్టి చిన్న చిన్న గొడవలు పేచులు పెట్టుకుంటున్నారన్నాడు పెద్ద మనిషి. మీరు చిన్నవాళ్ళే, మీరు పెద్ద పెద్ద భావాలని, భగవాన్ చెప్పిన భావాలని, కృష్ణుడు చెప్పిన భావాలని ఇంత చిన్న చిన్న వాళ్ళు మీరు ఎలా నిర్చుకోగలరు? మీలో మీకు ఏదైనా తలంపుల్లో తేడా వస్తే ఆ తలంపుల్ని నిండలేకపోతే మీరు ఇంకా అహంకారం ఎలా నిండుతారు? మీరు పెద్దవాళ్ళు ఎలా ఉంటారు? ఇంతకుముందు అనుకున్నాం పెద్దవాళ్ళని, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు కదా చిన్నవాళ్ళు. తినవాళ్ళు కాబట్టి మీరు మీ తలంపులు మీరు మింగలేకపోతున్నారు, మీ దగ్గర అల్లం మీద మింగలేకపోతున్నారు, మీ అభిప్రాయాలు మీరు మింగలేకపోతున్నారు. మీరు చిన్నవాళ్ళు కాబట్టి మీ అభిప్రాయాలు మీరు మింగలేకపోతున్నారు. మీరు నిజంగా పెద్దవాళ్ళు అయి ఉంటే ఈనాడు మింగేసి ఉండేవారు. ఇప్పటికే అది పూర్తి వాడు గురువు. ఒక్కోసారి పెద్ద పెద్ద విషయాలు మన బుర్రలు పొందుతాయి. చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోవాలని ఇదే సృష్టి రాదు. ఒకసారి ఏ కృష్ణుడు చెప్పిన మాటలో మనకు అర్థం అవుతాయి. అటువంటి కృష్ణుడు చెప్పిన మాటలే చిన్నపిల్లలు నూటంటే అదే సత్యం వస్తే మనకు అర్థం కాదు. అంటే కొంతమంది మనుషులు ఎలా ఉంటారు, అతను పుట్టినోళ్ళు పుట్టినట్టుగానే చచ్చిపోతారు కానీ ఇంక ఎదగరు. పుట్టినోళ్ళు పుట్టినట్టే ఉంటారు, వందేళ్ళు పెట్టుకున్న సరే, అంటే ఇంక మనుషులు ఎదగకుండా అలా చచ్చిపోతారు. మీ స్వార్థంతో మీరు పోరాడాలన్న సమస్య మీకు తెలిస్తే నిజంగా మీరు తపస్సు చేస్తారా? ఇది మీరు బాగా ఆలోచించుకోండి. మీ స్వార్థంతో మీరు పోరాడాల్సిన రోజు వస్తుంది, ఈ భక్తి మార్గంలో అని మీకు తెలిస్తే వదిలేస్తారా? మీరు మనం ఏమనుకుంటామంటే ఈ ప్రపంచాన్ని మోస్తున్నాడు భగవంతుడు, కానీ మన బరువు ఆయన మీద ఏటైనా బాధపడతాం కాదు మొయ్యలేడు. కృష్ణునంతా భగవంతుడు మోస్తున్నాడు, కానీ మన బరువును మటుకు భగవంతుడి మీద ఏటైనా జడుస్తాం. కానీ నేను తీరా మొయ్యగలడం మొయ్యలేడా? పుస్తకాల్లో ఆత్మ ఉందండి. వాసుదేవ స్వామి భగవంతుడి గీతలో మీ హృదయంలో నాని చెప్పాడు, పుస్తకంలో నాని చెప్పాడు. ఏ పని చేసినా ఏ తలంపు వచ్చినా భగవంతుడి ప్రీతి సంపాదించడం కోసం, గొప్పల కోసం చేయకండి. గొప్పల వల్ల చివరికి మిగిలి తెప్పడు. గొప్పల కోసం ఏ పని చేయొద్దు, భగవంతుడి ప్రీతి కోసం చేయండి. భగవంతుడికి ప్రీతి కలిగితే ఆయన చేతిలో ఉన్న మోక్షం మీకు అంచేది. ఏ పని చేసినా భగవంతుడిని సంతోషించడం కోసం చేయండి. ఈ లోకం ఎవరిలో సంతోషించడానికి మీరు చేసే పనులండి. భగవంతుడిని సంతోషిస్తానుకొని మీకు మోక్షం ఇచ్చింది లోకమా భగవంతుడు? భగవంతుడు ఇస్తాడు మీకు మోక్షం. మీ స్వార్థం సంతోషించే పనులు కాదు చేయవలసింది, భగవంతుడు సంతోషించే పని చేయాలి. భగవంతుడు సంతోషించే పని చేస్తే మీకు మోక్షం. మనం ముళ్ళు వేయటం నేర్చుకున్నా కానీ విడదీయటం నేర్చుకోలేదు. ముళ్ళు వేయటం నేర్చుకున్న ముళ్ళు విడదీయటం నేర్చుకోలేదు. విడదీయటం నేర్చుకోవాలి. ఎనాలిసిస్ విడదీయటం నేర్చుకుంటే జ్ఞానం వచ్చింది. ఏమైంది మనం ఈ లోకంలో చూస్తాం? ఒకటి మటుకు మీరు గుర్తించుకోండి, నిజంగా ఆత్మంతో ఒకటి లేదనుకోండి, భగవంతుడు లేదని చెబుతుంది. నిజంగా మరణించిన తర్వాత మనం బూడిద అయిపోతాం అనుకోండి, మరణించిన తర్వాత జీవితం లేదనుకోండి, నిజంగా లేదని చెబుతుంది భగవంతుడు. భగవంతుడికి అబద్ధం చెప్పాల్సిన పని. అందుకని భగవంతుడు అబద్ధాలు చెబుతున్నాడైనా మీకు మనసులో ఉండే భగవంతుడు చెప్పే మాటలు నిజమని మీరు అనుకుంటాండి, ఎందుకు మీ మనసు నమ్మటం లేదు? అది ట్రిక్లు చేస్తుంది మనస్సు, గంతులేస్తుండే లోపల కోతి గంతులేసినట్టు మన మనసు గంతులేస్తుంది. ఈ మన మనసు చేసే చమత్కారం ఇది. భగవంతుడు చెప్పిన మాటలు నిజంగా మన మనసు నమ్మటం లేదు, నా నోరు కూడా పడిపోతుంది. భగవంతుడు చెప్పే మాట ప్రతి మాట నిజం అన్న విషయాలు మన మనస్సు నమ్ముతుందా? నమ్మటం లేదు. ఏమి లేదండి చచ్చిపోతే బూడి చేయనండి, ఇంకేమీ లేదండి చూస్తున్నాం కదా, అంతా బూడి చేయండి, ఇదంతా కల్పించుకుని గొడవలండి అంటున్నారు. వాళ్ళు నిజం లేదు కల్పితం అయితే, చచ్చిపోయిందో మనిషి బూడిద అయితే బూడిదే, ఏమీ లేదని భగవంతుడు చెప్పుండేవాడు. మీరు గుండెల మీద చేసుకోండి ఎలా? మీరు నిజంగా మీరు నమ్ముతున్నారా భగవంతుడు చెప్పిన మాట? మీ మనసు నమ్మనిస్తుంది? నిజంగా మీరు నమ్ముతున్నారా? కానీ నమ్మటానికి ప్రయత్నం చేస్తే మీ మనసు మిమ్మల్ని నమ్మనిస్తుంది. ఏమి లేదండి మరణానంతరం జీవితం లేదు బూడిదే అని అంటారు కొంతమంది. అదే నిజమైతే అదే చెప్పింది కూడా భగవంతుడు. అది నిజం కాదే. మీరు చెప్పే మాటల్లో ఎన్ని మాటలు మీరు తెక్కండి సిద్ధిగా చెబుతున్నారు, మీ ఇంట్లో కానీ వీధిలో. సోదర మాసైలరా, కాబట్టి మీరు మాట్లాడే మాటల్లో తెక్కండి సిద్ధి లేకపోతే, మీరు మాట్లాడే మాటల్లో సత్యం లేకపోతే, మీరు మాట్లాడే మాటల్లో యథార్థం లేకపోతే, భగవంతుడు చెప్పే మాటలు కూడా అంత ఇటువంటి మాట మీరు అనుకుంటున్నారా? సాధనలు దైవాలు లోకాలు అటు పెట్టండి. భగవంతుడు చెప్పే మాటలు మీ మనస్సును నమ్ముతుందా లేదా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అడగండి. మీ మనసును మీరే అడగండి, నువ్వు నమ్ముతున్నావా లేదా అని మీ మనసును అడగను. మీరు నువ్వు నమ్ముతున్నావా లేదా, నాకు నమ్మి నటిస్తున్నావా? మన తలంపులన్నీ దేవం చుట్టూ తిరుగుతున్నాయి, మన పనులన్నీ దేవం చుట్టూ తిరుగుతున్నాయి. ఈ దేహం గురించి మనం ఎంత కష్టపడుతుంది, దీన్ని కాల్ చేరిపోయి నన్ను ఎందుకు కలుస్తున్నాను కూడా ఇది అడగదు. ఈ దేహమే కనుక నిజమైతే మీ నిద్రలో ఇది ఎక్కడ, దీంతో సంబంధం లేకుండా మీరు ఎక్కడ ఉంటున్నారు? ఈ రాత్రి మీరు ఆలోచించండి, నిద్రలో మీరు ఎక్కడ ఉంటున్నారో, మీరు ఎక్కడ తలదాచుకుంటున్నారో. అబ్బా రాత్రి ఏం కలలు రాలేదండి, ఏమి గొడవలు లేవండి, చాలా బాగా నిద్ర పట్టిందంట. తెలో ఎవరో చెప్పి పెద్ద మనిషి ఎవరు? అప్పుడు తలంపులు లేవే, లోకాలు లేవే, దేవతలు లేరే, ఏమీ లేవే, మీ ఆలోచన లేవే, ఏమీ లేవు, మీరు ఎక్కడున్నారో మీకే తెలియదే. అప్పుడు కూడా రాత్రి నీకు ఇక్కడ బాగా నిద్రపట్టింది, నీ కలలు రాలేదు, నీకు స్వప్నాలు రాలేదు, బాగా నిద్రపట్టింది. ఎవడో చూడకపోతే మీకు ఎవడో చూపుతున్నాడు ఆ విషయాన్ని, ఆ చూచేవాడు ఎవడు? మీరు నిద్రలో దేహం లేకుండా ఉంటున్నారు కదా, మరి మరణించినప్పుడు మీకు ఎందుకు భయం వస్తుంది? నిద్రలో మీ దేహంతో ఏమి సంబంధం లేదు, కానీ మరణం వస్తా అంటే మీకు ఎందుకు భయం వస్తుంది? మరి నిద్రలో దేహంతో సంబంధం లేకుండా ఎలా ఉంటున్నారు? నిద్రలో మీరు దేహం లేకుండా సుఖంగా ఉంటున్నారు, దేహంతో సంబంధం లేకుండా. మరణం వచ్చినప్పుడు దేహంతో సంబంధం తెగిపోతుంది, కానీ మరణం అంటే మీకు ఎందుకు భయం వస్తుంది? నిద్ర అంటే మీకు ఎందుకు భయం వేయటం లేదు? జీవితంలో మనకు అవసరమైన పనులు దేనికి వాయిదా వేసుకోవటం? ఇలా సాయంత్రం తిన్నా రేపు పొద్దున్న తిందామని వాయిదా వేసుకోం. ఒక ఆత్మను తెలుసుకునే ప్రయత్నాన్ని వాయిదా వేసుకోం. నేను ఎవరినో నేను తెలుసుకునే ప్రయత్నాన్ని ఒకటే వాయిదా వేసుకుంటాను, కానీ నేను దేహానికి సంబంధించిన అవసరాలు దేనికి వాయిదా వేసుకోం? కానీ ఒకటే, నేను ఎవరినో తెలుసుకునే సమస్య ఒకటే నేను వాయిదా వేసుకుంటాను. ఇదే జీవితం ఎక్కడ చేత. నేను ఎవరినో నేను తెలుసుకోవడానికి వాయిదాలు ఎందుకు వేసుకుంటాను? ఆలోచనలో నిదానం లేదా? నాకు ఏకాగ్రతలో లోపం ఉందా? అన్ని దానాల్లోకి నిదానం గొప్పది, అన్నదానం కంటే వస్త్రదానం కంటే నిదానం గొప్పది. ఆ నిదానం ఆలోచనలో ఉందా? ఈ నిదానం లేనప్పుడే తొందర మాటలు వస్తాయి, ఈ నిదానం లేనప్పుడే తొందర పనులు చేస్తాయి. చిన్నప్పుడు చూస్తే ఆటలతోటి గడిచిపోయింది, వయసు వచ్చిన తర్వాత సంసారం గొడవలు, ముసలి వాళ్ళు అయిన తర్వాత పోరం ఎందుకు గొప్పగా బతికామని, అంత గొప్పగా బతికాని పురాణం కావద్దు, కాదు వాళ్ళకడుగు చేద్దాం. దేవుడు ఎవరికి కావాలండి? అంటే డబ్బు ఇప్పటి నుంచి సంపాదించుకోవాలి, పేరు ఇప్పటి నుంచి సంపాదించుకోవాలి, మేము గొప్పవాళ్ళని ఇప్పటి నుంచి అనిపించుకోవాలి. ఇంకా దేవుడు కూడా ఎప్పుడైనా ముసలిలో అయిపోయింటారు. శరీరం నా స్వాధీనంలో ఉండగా, నా మనస్సు నా స్వాధీనంలో ఉండగా, నాకు ఆరోగ్యం ఉండగా, నాకు డబ్బు, డబ్బు పదవులు గొప్పతనాలు గొప్పలకి. శరీరం వదిలిపోయిన తర్వాత కాళ్ళు నా కూడా రావటం మానేశాక, మనస్సు నా స్వాధీనంలో లేక, పరాక మాట వచ్చే టైంలో సరసర ముసలాడు పరాక మాటలు వస్తాయి, ఒక మాట చెప్పుకుపోయి ఒక మాట, మీరు ఎవరో కళ్ళు సరిగ్గా కనపడటం మానేశాక, ఇంద్రియాల్లో పటత్వం తగ్గిపోయాక, అప్పుడు దేవుడు అన్ని పోయాక దేవుడు. అంటే ఏంటి, తెలివి తక్కువ ఎవడంటే దేవుడు తెలివి తక్కువ. భగవంతుని మనం మోసం చేయగలం. అంటే మనకున్న తెలివితేటలు కూడా దేవుడికి ఏమనుకుంటున్నారు? ఏ జీవుని ఏ జీవుని ఎప్పుడు కలపాలో, ఏ జీవుని ఏ జీవుని ఎప్పుడు విడదీయాలో, ఇంత సృష్టి తగ్గుతారండి ఈశ్వరుడికి. నీకున్న తెలివితేటలు కూడా లేవా? భగవంతుడి కనుక సర్వజ్ఞుడు కాకపోతే వాడికి దేవుడు ఎలా అవుతాడు?